ఓం శాంతి. బాబా పిల్లల యొక్క అనేక ప్రశ్నలకు జానకి దాది గారి యొక్క సమాధానాలు. ప్రశ్న: యోగం నేర్చుకున్న తర్వాత కూడా చాలా మందికి యోగం కుదరదు, కారణమేమిటి? అందుకు ఏం చేయాలి? దాదయ్య గారి సమాధానం: అన్నింటికంటే ముందు యోగము విధిపూర్వకంగా నేర్చుకుని ఉండాలి. రెండవది, యోగము విధిపూర్వకంగా కూడా చేయాలి. ఇవి కాక చాలా కారణాలున్నవి. మీరు ఎవరినైనా భోజనానికి పిలిచినప్పుడు అందుకు వారు రాకముందు నుండే ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. డైనింగ్ టేబుల్, కుర్చీలు, పాత్రలు, సామాను మొదలైనవన్నీ సరైన రీతిలో అలంకరించుకోవాలి. అదేవిధంగా యోగానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం అవసరం. యోగం నేర్చుకున్న వారు కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఉదాహరణకి, స్వయం మౌనంగా ఉండాలి. మీకు తెలిసే ఉంటుంది, సర్జన్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు డ్రెస్ మార్చుకుంటాడు. ముందు వేసుకునే డ్రెస్ ఎంత బాగున్నా సరే ఆపరేషన్ చేసే ముందు ప్రత్యేకమైన వస్త్రాలనే ధరించాల్సి వస్తుంది. అదేవిధంగా యోగం నేర్చుకునేవారు, నేర్పించేవారు ఎంత శక్తిశాలిగా, ఎంత యోగులుగా ఉండినా నేర్పించేందుకు ముందు వారి స్థితి, వృత్తి మౌనంగా ఉండాలి, అంతర్ముఖులుగా ఉండాలి, వైరాగ్యపూర్ణులుగా ఉండాలి. జిజ్ఞాసుకు నేర్పించేందుకు వెళ్లే ముందు 10-15 నిమిషాలైనా దేహం నుండి భిన్నంగా ఉండు అభ్యాసము అనుభవం చేసి ఉండాలి. అంతేకాక బాబా స్మృతిలో కూడా ఉండాలి. బాబాను పరంధామంలో, ఆ జ్యోతిర్లోకంలో స్మృతి చెయ్యాలి. ఈ యోగమును నేర్చడము, నేర్పించడము అంత సాధారణ విషయం కాదు. లౌకిక పాఠశాలలో, కాలేజీలలో ఏదైనా విషయాన్ని స్పష్టం చేసినంత సులభం కాదు. ఈ యోగాన్ని ప్రాక్టికల్గా నేర్పించాల్సి ఉంటుంది. యోగం అనేది అనుభవం చేయాల్సిన విషయం. ఇది అతీంద్రియమైన, అనగా ఇంద్రియాలకు అతీత విషయము. ఇంద్రియాలకు అతీతంగా ఉండేది ఇది ఆత్మలో మరియు శాంతితో సంబంధించిన విషయము. అందువలన మనము కూడా అదే భావంతో నిలిచి ఉండడం అవసరం. మీ వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎదురుగా ఉన్న జిజ్ఞాసు పక్కా దేహాభిమానముగా ఉంటాడు. అతను దేహం నుండి అతీతంగా అయ్యేందుకు మీ వైబ్రేషన్ల సహాయం కూడా అవసరం. అందువలన మీరు మీ శక్తిశాలి స్థితి ద్వారా అతనికి యోగం నేర్పించండి. అప్పుడే అతనికి కూడా యోగం కుదురుతుంది. ఇప్పుడు కూడా యోగం కుదరకపోతే అందుకు మరో కారణం కూడా కావచ్చు. ఎందుకంటే కారణం లేకుండా పరిణామం ఉండదు. అందువలన మనం కారణాన్ని కూడా వెతకాలి. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వారు యోగం చేసేందుకు కూర్చున్నప్పుడు వారి ఇంటి పరిస్థితులు, దుకాణాలు వారి మానసిక నేత్రాల ముందు కనిపిస్తాయి. ఉదాహరణకి, కొడుకు జబ్బుగా ఉన్నాడు, అవసరమైన ధనం లేదు, ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయమంటున్నాడు, ఉద్యోగము ఊడిపోయింది, ఇంటి బాడుగ కట్టలేదు కనుక ఇంటి యజమాని ఖాళీ చేయమంటున్నాడు మొదలైన ఆందోళన చెందే విషయాలు గుర్తుకొస్తాయి. వీటి వలన కూడా యోగం కుదరకుండా ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక్క రకమైన కారణాలుంటుంది. ఎవరైనా విద్యార్థులుగా ఉంటే వారికి వారి పరీక్షలు గుర్తుకొస్తాయి. విద్యార్థులు యోగానికి కూర్చున్నప్పుడు పరీక్షలకు చదవాలా లేక యోగం చేయాలని వారికి చింత ఉంటుంది. యోగం చేసేందుకు కూర్చుంటారు కానీ వారి మనసులో భౌతిక శాస్త్రం వచ్చేస్తుంది కనుక యోగం చేయాలా, పరీక్షకు చదవాలా అని ద్వంద్వంలోకి వచ్చేస్తారు. వారి చింతలు వారికి ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం ఉంటుంది. అందువలన వారు దేహానికి భిన్నంగా అవ్వలేరు. అటువంటి సమయంలో ఈ కారణాలకు నివారణ లేక వారిని సమాధానపరచడం కూడా మనకు రావాలి. యోగం నేర్పించేవారు ఆ వ్యక్తికి ఇలా అలా చేయమని పద్ధతినేమో తెలిపిస్తాము, కాని దారిలో వారికి ఏ ఆటంకాలైతే వస్తాయో అవి తొలగిపోవుటకు ఏం చేయాలి? నివారణ తెలపలేదు. వారి సమస్యకు ఏదో పరిష్కారం తెలుపవలసి వస్తుంది. యోగం ద్వారా మీ సమస్య కూడా సరిపోతుంది, మీకు ప్రేరణ లభిస్తుంది, బాబా మీకు సహాయం చేస్తాడు అని చెప్పాలి. అంతేకాక వారికి మొదట నీవు బాగా యోగం చెయ్యి, యోగం ద్వారా నీ మనసు స్వచ్ఛమైపోతుంది, శాంతమైపోతుంది, అప్పుడు మీ సమాధానం గురించి ఆలోచిస్తే మంచి జవాబు లభిస్తుంది. ఈ విధంగా ఏదో ఒక పరిష్కారం వారికి తెలపాలి. వారి సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోయినా కొంతవరకు వారి సమస్య తేలికైపోతుంది. కొంచెం తేలికైనా కొంచెం యోగం తప్పకుండా చేయగలరు. ఇక మూడవ విషయం, యోగం నేర్పించే శిక్షకునిలో విద్యార్థుల పట్ల కొంత సానుభూతి చూపించే కళ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోని జనులు చాలా అలసిపోయి ఉన్నారు. దుఃఖము, బాధ, సమస్యలతో దిక్కుతులైపోతున్నారు. ప్రపంచంలో వారికి అందరూ స్వార్థపరులైన జనమే లభిస్తారు. మోసం చేసేవారు లభిస్తారు, పీడించేవారు లభిస్తారు, నిస్వార్థ స్నేహం ఇచ్చే వ్యక్తి ఒక్కరు కూడా లభించరు, అసత్యమైన సానుభూతి చూపించేవారు ఎవరు లభించరు. జనుల స్థితి ఎలా ఉందంటే ఉన్న స్థానాన్ని వదిలి వేరొక చోటికి వెళ్లాలనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్లి ఏడవాలనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో శిక్షకులైన మీరు ఏమి పర్వాలేదు, బాబా ఉన్నారు, బాబాను చరణుజొచ్చండి, బాబా మీకు సహాయం చేస్తారు అని సానుభూతి చూపించాలి. ఇటువంటి సానుభూతి మాటలు చెప్పినట్లయితే వారి మనసు తేలికై యోగం కుదరవచ్చు. వారికి మేము ఎటువంటి చోటికి వచ్చామంటే మాకు వీరు కొంత స్వాంతన చూపిస్తున్నారు, ఇక్కడ కొంచెం మానవత్వం ఉంది, బయట ఉన్న మనుషులు మట్టితో కాక ఇనుముతో చేయబడి ఉన్నారు, మాకేం పర్వాలేదు అనిపించాలి. ఈ విధంగా వారి మనసుకు కొంత ఊరట లభిస్తుంది. వారికి కొద్దిగా యోగం కుదిరినా బాబా ఎంతో కొంత ప్రేరణ తప్పక ఇస్తారు. చాలా మంది వారి జీవితంలో చాలా పెద్ద పెద్ద అపరాధాలు చేసిన వారిగా కూడా ఉంటారు, నికృష్టమైన పనులు చేసి ఉంటారు, పతిత కర్మలు చేసి ఉంటారు, వారి మనసు తింటూ ఉంటుంది. కనుక వారికి యోగం ఎలా కుదురుతుంది, వారి మనసులో మేము ఇటువంటి పాపాలు చేశామే అనే పాపాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ స్థానం చూస్తే ఇంత పవిత్రమైనది, మేము యోగులం అయ్యేందుకు ఇక్కడికి వచ్చాము, మేము అందుకు అర్హులం కాదు, మేము పాపులము, భ్రష్టులము, క్రింద పడిపోయిన వారము, మేము యోగులుగా ఎలా అవ్వగలము అని వారి మనసును తింటూ ఉంటాయి. చాలా మంది మనుషులు ఈ విధంగా అంటూ ఉండటం మీరు కూడా విని ఉంటారు. సోదర, మీరు మా ఆశ్రమానికి రానే రారు, విషయమేమని అడిగితే అప్పుడు వారు బహింజి, మీది చాలా పవిత్రమైన స్థానము, చాలా మంచి స్థానము, అక్కడ మా వంటి చెడ్డవారు రాలేము, మీరు మమ్మలను వదిలేయండి, మేము మంచివారం కాము, మేము ఎన్ని పాపాలు చేశామో మాకు తెలియదు అని వారంతకు వారే చెప్తూ ఉంటారు. అందువలన వారు చాలా పాపకర్మలు చేసి ఉండటం కూడా యోగం కుదరకపోవడానికి ఒక కారణంగా ఉంటుంది. ఆ పాపకర్మలు మాటి మాటికి వారి ముందుకు వచ్చి నిలబడతాయి, యోగం చెయ్యనివ్వవు. అందుకు వారు తమ పాత విషయాలను మర్చిపోవాల్సి ఉంటుంది. ఇక ముందు అటువంటి కర్మలు చేయడానికి చెయ్యనని ప్రతిజ్ఞ చేసి దాన్ని పాటించవలసిన పాలించవలసి వస్తుంది అనగా ఎలా ఉన్నారో అలా మనస, వాచ, కర్మన, భావాకు సమర్పితమై శ్రేష్టమైన జీవితం గడపాల్సి వస్తుంది. అప్పుడు వారికి యోగం కుదరవచ్చు. ప్రశ్న: కరుణాభావం అంటే ఏమిటి? సమాధానం: కరుణాభావం మనసు యొక్క ఉన్నత అవస్థగా చెప్పవచ్చు. ఇతరుల కష్టాలను చూసి ద్రవించడం, వారి పట్ల శుభభావన, శ్రేష్ట భావన ఉంచడం, వారికి హామీ ఇవ్వడం, వారికి సహాయం చేయడం, మీ సుఖాన్ని పక్కకు పెట్టి మీ సుఖాలను ముఖ్యమని ఎంచక వారికి సహాయం చేయడం, దీనిని కరుణాభావన అంటారు. ఇవన్నీ మనం కూడా మనము మన నుండి, మన స్వార్థం నుండి వెలుపలికి వచ్చినప్పుడు సాధ్యమవుతుంది. అసలైన కరుణాభావము మీకు కలుగుతుంది. ప్రశ్న: బీజరూప స్థితి అంటే ఏమిటి? సమాధానం: బీజరూప స్థితిలో మన సంకల్పాలు కూడా నడవవు, అనుభవ స్వరూపమై కూర్చుంటాము. నేను శాంతిగా ఉన్నాను, శుద్ధముగా ఉన్నాను, నేను శివబాబా సంతానాన్ని ఇలా ఆలోచించరు. నేను సూక్ష్మలోకంలో ఉన్నాను అని కూడా భావించరు. నేను ఎవరో ఎలా ఉన్నానో అని కూడా ఆలోచించరు. నేను ఇలా ఉన్నాను అని సంకల్ప రూపంలో కూడా ఉండదు, అనుభవ రూపంలో ఉంటారు. అందులో అన్ని శక్తులు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకి బీజంలో అన్ని శక్తులు ఇమిడి ఉంటాయి, తర్వాత ప్రస్ఫుటితమైన వృక్ష రూపాన్ని ధారణ చేస్తుంది, పల పుష్పాదుల రూపాన్ని ధారణ చేస్తుంది. ఇవన్నీ బీజ రూపంలో అంతర్నిహితమై ఉంటాయి. ఆ స్థితి అణువులో ఎలాగైతే అపారమైన శక్తి ఉంటుందో అంత శక్తిశాలిగా ఉంటుంది. అణువును బాంబు రూపంలో విస్ఫోటపరిస్తే చాలా నష్టం కలుగుతుందని అంటారు. అదేవిధంగా ఆత్మలో కూడా పరమాత్మలో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉందని బాబా చెప్తున్నారు. ఆత్మ కూడా పరమాత్మ సమానంగా మాస్టర్ సర్వశక్తివంతమైనది. ఈ బీజరూప స్థితిలో సర్వశక్తులను అనుభవం చేస్తూ ఆ రూపమై మనము కూర్చుని ఉంటాము. దీనినే బీజరూప స్థితి అని అంటారు. ఓం శాంతి.